Step into modern luxury at Langham in Grandview. Your boutique, studio plus suite awaits with a premium kitchen, spa-inspired bathroom, and elevated finishes throughout. Just steps from your door, lounge poolside in a private cabana, unwind in the hydrotherapy spa, perfect your swing with virtual golf simulators, or visit the fitness center for a Peloton ride. Availability at Langham is limited. Reserve your studio plus suite today at livepreferred.com.
ఇప్పుడు మీకోసం ఆర్జే వెన్నెలా గారి చిత్రం బలారే విచిత్రం కార్యక్రమం ఆగస్ట్ 19, 2017 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
Disclaimer: The views, comments and conclusions in the following program, either expressed or implied, are those of the host and not necessarily the beliefs of Mind Media. All the material presented by the host is warranted by the host that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the host may express their views which may be slightly or extremely biased and hence, listener's discretion is advised.
Mind Media Shrotulaki Shubha Swagatham Palakutondi, Mee RJ Vennela Chitram భళారే విచిత్రం కార్యక్రమానికి. సో ఇవాళ సాటర్డే, యాజ్ యూజువల్ మనము రొటీన్కి భిన్నంగా ఐదర్ సాహిత్యం, హాస్యం, సంగీతం ఆర్ హిస్టరీ ఏదో ఒకటి మాట్లాడుకుంటూ ఉంటాం. అంటే కొంచెం సెన్సేషన్ క్రియేట్ చేసిన టాపిక్స్ మామూలుగా అయితే రెగ్యులర్గా గోవిద్ద వెండ్ అన్నట్టుగా ఉంటుంది కదా. సో ఇందులో భాగంగా మనము గాంధీని గాడ్సే ఎందుకు చంపాల్సి వచ్చింది, అసలు వాళ్ళిద్దరికి ఉన్నటువంటి వైరం ఏంటి, నిజంగా అది వైరమైనా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియనా, ఇలాంటి విషయాల గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. ఆల్రెడీ ఆల్మోస్ట్ ఒక 10 వారాలు అయిపోయింది. సో అందులో భాగంగా లాస్ట్ వీక్ ఇంకా మనము ఈ గాడ్స్ అభిప్రాయము, దానికి నా రిటార్టు ఇలాంటివి ఏం చెప్పకుండా తర్వాత ఏం జరిగింది, ఆ కోర్టు పరంగా వాళ్ళని అక్కడ ప్రవేశపెట్టిన తర్వాత హత్య తర్వాత జరిగినటువంటి విషయాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సో అందులో భాగంగా ఇవాళ మనము అసలు ఆ తర్వాత ఏం జరిగింది అన్న విషయాన్ని చెప్తాం. సరే, లాస్ట్ టైం చెప్పాను కదా నేను సైక్లోస్టైల్ చేసి మొత్తం ఒక రిపోర్ట్ తయారు చేశారు, 115 ఫుల్ స్కేప్ సైక్లోస్టైల్డ్ పేజీలతోటి పెద్ద పుస్తకం ఒకటి తయారు చేశారు, 115 పేపర్స్. ఈ వాద ప్రతివాదనలు అన్నింటినీ కూడాను రికార్డ్ ఇన్ ద సెన్స్ ఆన్ ద రికార్డ్స్ పెట్టారు. 1131 ప్రింటెడ్ పేజెస్ అది. సో ఈ విధంగా మొత్తం అంతా కూడాను 1955లో చండీగఢ్కి వెళ్ళబోయే ముందు హైకోర్టు షిమ్లాలో టెంపరీగా పెట్టారు కదా, అక్కడ ఈ విచారణ అంతా సాగిందని నేను చెప్తూ వచ్చాను. శిక్ష పడిన ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తరఫున అందరూ కూడా లాయర్లు ఉన్నారు, వాళ్ళ గురించి మాట్లాడే వాళ్ళు, అంటే వాళ్ళ వాదనను వినిపించడానికి ఒకళ్ళు అంటూ ఉన్నారు. బట్ గాడ్సే మటుకు నాకు లాయర్ అక్కర్లేదు అని చెప్పాడు. నా కేసు నేనే వాదించుకోవడానికి నాకు పర్మిషన్ ఇవ్వండి అని అడిగాడు. సరే, కేసు చూడటానికి వస్తారు కదా మామూలుగా కోర్టులో కేసు అంటే, అందులో ఇట్లాంటి ఒక మరి సెన్సేషనల్ కేసు ఇది, ప్రపంచమంతా కూడాను చూసేటటువంటి ఒక మహనీయుడిని చంపడం అనేది నిజంగా చాలా సెన్సేషనల్ కేసు. సో అందుకని చాలామంది ప్రజలు కోర్టుకు వచ్చి చూస్తూ ఉన్నారు. సో ఈ కేసు చూడటానికి వచ్చిన సందర్శకుల ముందు, మీడియా ముందు తను చేసిన పనికి ఏమాత్రం బాధపడట్లేదని చూపించుకోవడానికి ఇదే పర్ఫెక్ట్ ఛాన్స్ అని చెప్పి అనుకున్నాడు గాడ్సే. వేలాది మంది ముందు హత్య జరిగింది కాబట్టి ఇంకా ఖచ్చితంగా తన నేరస్తుడే అవుతాడు. సో నేను చేయలేదు, ఇంటెన్షనల్గా చేయలేదు, ఆత్మరక్షణ కోసం చేశాను, ఇలాంటివి ఏవి అసలు చెప్పడానికి ఉండదు కదా. ఎప్పుడైనా సరే ఏదో ఇప్పుడు ఒక క్లోజ్డ్ రూమ్లో ఇద్దరే ఉంటే ఒకళ్ళు ఇంకొకళ్ళని ఏదైనా హాని తలపెడితే అప్పుడు దానికి సాక్ష్యాలు ఉండవు. బట్ వేరేన్ ఈ విషయంలో అంతమంది వేలాది మంది ముందు ఒక ప్రార్థనా సమయంలో చూసుకుని మరీ రెక్కి నిర్వహించి మరీ చంపారు కాబట్టి ఖచ్చితంగా దీనికి సాక్ష్యాలు అనేవి అందరూ ఉంటారు. అందులో అలాంటి ఒక మోస్ట్ అప్లోడెడ్ పర్సన్ కాబట్టి ఖచ్చితంగా సాక్ష్యాలు ఉంటాయి. మిగతా వాళ్ళు అంటే కొంచెం ఏదో రౌడీ టైప్ అంటే ఎవరిలే సర్లే పోయాడు ఎంత చాలనన్నా ఊరుకుంటారు. కానీ ఆయన లాంటి వ్యక్తిని అంతమంది ముందు చంపుతుంటే ఎవరైనా చూస్తే ఎందుకు ఊరుకుంటారు? మరి అంతమంది సాక్షులు ఉన్నప్పుడు లేదు నేను చంపలేదు అనడానికైతే ఉండదు. సో ఎలాగూ ఇప్పుడు మరణశిక్ష పడడం ఖాయం, కానీ తనకి హెల్ప్ చేసిన ఈ మిగతా వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు కూడా తనతో పాటు ఇలాంటి శిక్ష అనుభవించడం బాధపడటం తనకి ఇష్టం లేదు. సో వాళ్ళని తప్పిద్దామని గాడ్సే అనుకున్నాడు. అందుకని హత్య విషయాన్ని ఒప్పుకుంటూనే ఈ చేసిన ప్లానింగ్ కుట్ర ఏదైతే ఉందో ఆ విషయాన్ని ఖండించడానికి నిశ్చయించుకున్నాడు. ఎందుకంటే గాడ్సే అన్మ్యారీడ్, అప్పటికే 37 ఏళ్ళు, ఎలాంటి బాధల బందీలు లేవు. కానీ ఈ హెల్ప్ చేసిన గ్యాంగ్లో మిగతా వాళ్ళల్లో అతని తమ్ముడు ఉన్నాడు, 27 ఏళ్ళ వాడు, పేరు గోపాల్. అతనికి పెళ్ళైంది, 2 కూతుళ్ళు. సో గోపాల్ తనతో పాటు ఈ మర్డర్ దీంట్లో పాలు పంచుకుంటున్నప్పుడు గాడ్సే అతనికి రెస్పాన్సిబిలిటీస్ అన్ని గుర్తు చేశాడు. అరే బాబు, నీకు ఇలా ఫ్యామిలీ ఉంది కాబట్టి నువ్వు నాకంటే తాడు బొంగరం లేదు, జాగ్రత్త, నీకు వద్దు ఇలాంటివన్నీ, నువ్వు ఇలాంటి వాటిలో నువ్వు దిగకు అనని వారించాడు. బట్ గోపాల్ వినలేదు. ఇక గాడ్సేతో పాటు ఉన్న ఇంకొక సహనిందితుడు ఉన్నాడు కదా, ఆప్టే, అతనికి 36 ఏళ్ళు, అతను మ్యారీడే, అతనికి ఒక కొడుకున్నాడు. పాకిస్తాన్కి ఇవ్వాల్సిన 55 కోట్ల కోసం గాంధీ నిరాహార దీక్ష చేపట్టిన రోజున గాడ్సే మిగతా వాళ్ళు గాంధీని ఎలాగైనా సరే చంపుదాము అని డిసైడ్ అయ్యారు. అయితే గాడ్సే వెంటనే ఆ రోజే తన పేరు మీద ఉన్న ఒక 2,000 రూపాయల ఇన్సూరెన్స్ పాలసీలు నామినీగా ఈ ఆప్టే భార్యని పెట్టారు. ఎందుకంటే ఇతను చూస్తేనే ఇంత ఆవేశంగా ఉన్నాడు, నాతో హెల్ప్ చేయడానికి వస్తానన్నాడు, రేపు పొద్దున మరి వీళ్ళ ఫ్యామిలీ సంగతి ఏంటి, నాకంటే తాడు బొంగరం లేదు. బట్ ఇటు గోపాల్ కానీ ఇటు ఆప్టే కానీ వీళ్ళకి పెళ్ళిళ్ళు అయి పిల్లలు ఉన్నారు, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి అని ఆలోచించి తన పేరు మీద ఉన్న 2,000 ఇన్సూరెన్స్ పాలసీకి నామినీగా ఆప్టే భార్య పేరుని పెట్టారు. అదే నెక్స్ట్ రోజు ఇంకొక 3,000 రూపాయల పాలసీకి నామినీగా గోపాల్, అంటే వాళ్ళ తమ్ముడి భార్య పేరు పెట్టాడు నామినీగా. ఆ తర్వాత జనవరి 20న గాంధీని చంపాలి అని ట్రై చేశారు. బట్ చెప్పాను కదా, రెక్కి నిర్వహిస్తే ఆ రోజేమో విండో సిల్ ఇంతగా ఉంది, వెంటిలేటర్ దీంట్లో నుంచి గన్ను పెట్టి పేల్చచ్చలే అని అనుకుని ముందంతా చూసుకుని వెళ్ళిపోయి ఆ తర్వాత ఏమో అది 7 అడుగులు ఉంది, వీళ్ళేమో మనుషులు 5 అడుగుల కన్నా ఎక్కువ లేరు, సో ఫ్లోరింగ్ నుంచి మళ్ళీ ఎవరైనా ఒకళ్ళు ఎత్తి ఉంటే కనుక, అంటే ఇలా చేతులేసి మరి ఆ వెంటిలేటర్ సిల్ని ఎగిరి పట్టుకుంటే మరి గన్తో కాల్చడం ఎట్లా దానిలో నుంచి. సో ఇలాంటి ఇమ్మెచ్యూర్డ్ ప్లానింగ్ వల్ల అది ఆ రోజు కుదరలేదని మనం ఫస్ట్లో చెప్పుకున్నాం, గుర్తుందా? అది జరిగింది. సో ఆ దాడిలో మదన్లాల్ పహ్వా ఆల్రెడీ పట్టుబడ్డాడు. అతను పంజాబీ హిందూ. ఈ పార్టిషన్ తర్వాత పాకిస్తాన్లో భాగమైన పాక్ పట్టణంకి చెందినవాడు అతను. పూనాలో ఆర్మీలో చేరాడు. కొన్ని రోజులకు బయటకు వచ్చేసి పాకిస్తాన్ వెళ్ళే టైంకి ఈ పార్టిషన్ అల్లర్లవి జరుగుతున్నాయి. అతని తండ్రిని ముస్లిం మూకలు అతని కళ్ళెదురే చంపేసింది. ఆ బాధతోటి ఆ కసితోటి ఇండియాకి శరణార్థిగా పారిపోయి వచ్చేసాడు. ఉద్యోగ ప్రయత్నాలు ఏవో చేశాడు, ఏది దొరకలేదు. సో ఆ శరణార్థుల శిబిరాలు ఉంటాయి కదా, వాటిలో తిరుగుతూ ఉండగా 1947 డిసెంబర్లో ఈ గాడ్సే ఆప్టే వీళ్ళందరినీ కలిశాడు. వాళ్ల సలహా మేరకి ప్రభుత్వానికి వ్యతిరేకంగా హిందూ శరణార్థుల ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నాడు. ఎందుకంటే పైగా ఆల్రెడీ కొంచెం ఆ పర్సనల్ గాయం కూడా ఉంది కదా, తన ఫ్యామిలీని చంపడం అదంతా. సో దానికి తోడు వీళ్ళు కూడా పరిచయం అయ్యి వీళ్ళ మాటలు ఇవన్నీ కూడా ప్రభావితమయ్యి మొత్తానికి జనవరి 20 నాటి ప్రయత్నంలో బాంబు పేలిస్తూ పోలీసులకి పట్టుబడ్డాడు. తను వాళ్ళ అడ్రస్, వాళ్ళు ఎక్కడున్నారు, ఏంటి వేరబోట్స్ అన్నీ చెప్పేస్తాడేమో అని చెప్పి పోలీసులు వాళ్ళని వెతికి పట్టుకునేలోగా 2 అటాక్ చేసేయాలి అని గాడ్సే ఆప్టే అనుకున్నారు. ఇక మదన్లాలు పోలీసుల దగ్గర నోరు విప్పేలోగా అతని గురించి బాంబేలో ఉండే హిందీ ప్రొఫెసర్ రైటర్ అయిన డాక్టర్ పిసి జైన్ పోలీసులకి అతని ప్లాన్ని చెప్పేశాడు. తన దగ్గర మదన్లాల్ కొంతకాలం పనిచేశాడు. ఏదో మామూలుగా పాకిస్తాన్ నుంచి వచ్చేసాను, శరణార్థిని, నేను హిందూని అని అంటే జాలిపడి తన పుస్తకాలు నమ్మి కమిషన్ తీసుకోమని చెప్పాడు డాక్టర్ పిసి జైన్. సరే అది పెద్దగా వర్కౌట్ అవ్వలేదు, లాభాలేం రాలేదు. సో తన దగ్గర మదన్లాల్ కొంచెం బాగానే ఫ్రీగానే ఉన్నాడు కదా అని తన సాధక బాధకాలన్నీ చెప్పుకుని తన ఆవేశాన్ని అంతా కూడాను వెలువచ్చేవాడు. ఈ రావు సాహెబ్ పట్వర్ధన్, హిందూ ముస్లిం యొక్క ఐక్యత గురించి అహ్మద్నగర్లో ఒక సభలో స్పీచ్ ఇస్తూ ఉంటే తన మీద దాడి చేశానని పట్టుకుని పోలీసులు ఎవరైతే పట్టుకున్నారు ఆ ఒక ఇన్సిడెంట్లో వాళ్ళు కూడాను హిందూస్ అవ్వడం వల్ల తనని వదిలేశారని ఇలా మామూలుగా ఏదో చెప్పుకుంటూ వచ్చాడు. జనవరి 1st వీక్లో జైన్తో మాట్లాడుతూ ఓ పెద్ద నాయకుడిని హత్య చేయడానికి మేము కొందరితో కలిసి ప్లాన్ చేస్తున్నాము అని చెప్పాడు. సరే ఆల్రెడీ అన్నీ కోల్పోయిన శరణార్థి ఇలా మాట్లాడడంలో వింత ఉందిలే, ఏదో ఆ ఆవేశంలో ఇన్నాళ్ళు నాతో ఆవేశంలో చాలా విషయాలు మాట్లాడుతూ ఉన్నాడు కదా, అలాగే ఇది కూడా అని అనుకున్నాడు. అయితే తర్వాతసారి కలిసినప్పుడు ఇంతకీ ఎవరా నాయకుడు అని అడిగితే గాంధీ అని చెప్పంగానే జైన్ నమ్మలేదు. నిజమేనా అని అడిగి పెద్దవాడిగా చెప్తున్నాను, ఇలాంటి పిచ్చి ఆలోచన చేయకు. ఇప్పటికే హింసకి నువ్వు నీ ఫ్యామిలీ బలయ్యారు, నువ్వు మళ్ళీ హింస చేస్తానంటే మటుకు అది మంచిది కాదు అని ఏదో కొంచెం 4 మంచి మాటలు చెప్పాడు. మదన్లాల్ సరే ఓకే అని తలకాయ్యడంతో ఓకే మేబీ ఆవేశంలో అన్నాడు కానీ నేను చెప్పిన తర్వాత బాగా అర్థమైనట్టుంది నా హిస్ అంటే కొంచెం మైండ్ సెట్ అయింది తనకి అంత ఆవేశం లేదు ఇప్పుడు విత్డ్రా అయిపోయినట్టున్నాడు ఈ ప్లాన్ నుంచి అని అనుకున్నాను. బట్ జనవరి 20 నాటి సంఘటన జరిగిన తర్వాత ఆయనకు అర్థమైంది ఏది ఫెయిల్యూర్ ఉంది కదా రెక్కీ చేసినప్పుడు. అప్పుడు ఓకే మదన్లాల్కి నిజంగానే గాంధీని చంపే ఉద్దేశం ఉన్నది అని అర్థమయ్యి అప్పుడే బాంబే వచ్చి కేంద్ర హోంమంత్రి సర్దార్ పటేల్కి ఫోన్ చేశాడు, ఆయన దొరకలేదు. సరే తర్వాత బాంబే ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎస్కే పాటిల్కి చేసిన ఆయన దొరకలేదు. అప్పుడు బాంబే ముఖ్యమంత్రి కేర్ మాత్రం దొరికాడు, ఆయనతో ఫోన్లో చెప్తే ఆయన దగ్గరికి వచ్చి పర్సనల్గా ఎందుకంటే ఫోన్లో ఇలాంటివి కరెక్ట్గా అర్థం కావని చెప్పి దగ్గరికి వచ్చి అపాయింట్మెంట్ తీసుకుని వెంటనే అపాయింట్మెంట్ ఇచ్చి రమ్మని చెప్పి వెళ్తే అప్పుడు ఆయన్ని బాంబేకి హోంమంత్రిగా ఉన్న మొరార్జీ దేశాయ్ కలిసి మదన్లాల్ గురించి తనకు తెలిసిన వివరాలన్నీ చెప్పమని చెప్తే ఆ విధంగా మదన్లాల్ గురించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళకి తెలిసి ఫర్దర్ ఇన్వెస్టిగేట్ చేస్తే అప్పుడు ఈ విషయాలు తెలిసాయి. సో తర్వాత వీళ్ళు అంటే ఈయన వాదించిన విధానము అవన్నీ కూడా నేను చెప్తాను ఈ చిన్న విరామం తర్వాత.
మీరు వింటున్నారు ఆర్జే వెన్నెల గారి చిత్రం బలారే విచిత్రం కార్యక్రమం August 19, 2017 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
Hi everyone, this is your playback singer Bhargavi Pillai and you're listening to Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
మడిషి అన్నాక కోతంత కళాపోషణ ఉండాలి, ఉతగానే తింతొంగుంటే ఇక మడిసికి గొడికి తేడా ఏటుంటది అంటారు మన రావు గోపాలరావు గారు. అట్టాగే పొద్దస్తమానం పని పని అంటా ఉంటే మన మైండ్ కూడా రోబో అయిపోద్ది కదండి. అందుకని వీలైతే 4 జోకులు, కూసిని సినిమా విశేషాలు, వెరసి సరదా కబుర్లు ఇవన్నీ మోసుకొచ్చేస్తుంది మీ ఆర్జే అశ్విని పెమ్మరాజు సరదాగా కాసేపు అనే శీర్షికన. ప్రతిరోజు సాయంత్రం IST 4:30 to 5 PM వినడానికి మీరు సిద్ధమైన మరి.
అభిజిత్ పిఎస్ నాయర్ గారి వయలిన్ వాద్య సంగీతం 1 Minute Music Bite.
మైండ్ మీడియా ఫేస్బుక్ పేజ్. పుస్తకం పట్టుకుంటే నిద్రొస్తుంది, ముఖ పుస్తకం పట్టుకుంటే వచ్చే నిద్ర కూడా ఎగిరిపోతుంది. ఫేస్బుక్ గోడెక్కి 4 లైకులు ఎనకేసుకునే ఈ ఫాస్ట్ యుగంలో ముఖం కడుక్కోకపోయినా ముఖ పుస్తకం చూడడం మాత్రం ఆపట్లేదు. ఇది వరకు వీధి అరుగు పిట్టగోడ మీద జనాలు కూడేవారు, మరి ఇప్పుడు అరుగులు అపార్ట్మెంట్లు అయితే ఫేస్బుక్ గోడైంది. అందుకే మా మైండ్ మీడియా కార్యక్రమాల వివరాలు, మా ఆర్కైవ్లు ఎప్పటికప్పుడు ఫేస్బుక్ వాళ్ళు తెలుసుకోవడానికి లైక్ అస్ ఆన్ facebook.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల చిత్రం భళారే విచిత్రం కార్యక్రమానికి. సో జాన్వరి 20 తర్వాత ఏదైతే ఫెయిల్డ్ ఇమ్మెచ్యూర్డ్ ప్లానింగ్ ఉన్నదో దాని తర్వాత మదన్ లాల్ పట్టుబడడం చెప్పాను కదా. మరి మిగతా వాళ్ళ సంగతి ఏమైంది అనే విషయం నేను చెప్తానని చెప్పాను కదా. ఆ ప్రయత్నం విఫలమైపోయిన తర్వాత, మదన్ లాల్ పట్టుబడిన తర్వాత ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్లేస్కి వెళ్ళిపోయారు, డిఫ్యూజ్ అయిపోయారు. అందరూ ఒక చోటు ఉంటే గనక డేంజర్ అని చెప్పి శంకర్ కిష్టయ్య రైల్లో పూనా వెళ్ళిపోయాడు. అప్పుడు నేను మీకు చెప్పాను గుర్తుందా, 7-8 మంది ఉన్నారు మొత్తం అని. సో శంకర్ కిష్టయ్య రైల్లో పూనా వెళ్ళిపోయాడు. గాడ్సే ఆప్టే కాన్పూర్ వెళ్ళి ఒకరోజు అక్కడ ఉండి ఆ తర్వాత అక్కడి నుంచి 23rd బాంబేకి వెళ్ళారు. ఇక విష్ణు కర్కరే, గోపాల్ గాడ్సే వీళ్ళిద్దరూ ఢిల్లీలోనే వేరే వేరే ప్లేసెస్లో ఉన్నారు, ఒక్క చోటగా లేరు. అది కూడా ఏంటి, మారిపోయి వేరే ఐడీస్ తోటి, మారు పేర్లతోటి ఉండి 21 రైలెక్కి పూనాకు వచ్చారు. కర్కరే తల్లిదండ్రులు అతన్ని అనాథాశ్రమంలో పడేశారు. అక్కడి నుంచి అతను పారిపోయి హోటల్స్లో, రెస్టారెంట్స్లో ఏదో చిన్న చితకా పనులు బేరర్లాగా, వెయిటర్లాగా చేస్తూ నాటక సమాజంలో చేరాడు. చివరికి అహ్మద్ నగర్లో తన సొంతగా ఒక రెస్టారెంట్ తెరిచాడు. ఇక ఈ హిందూ మహాసభలు వాటిలో కొంచెం చురుగ్గా పనిచేసేవాడు. ఆ విధంగా ఆప్టేతో పరిచయం అయ్యి అతని సహాయంతో అహ్మద్ నగర్ మున్సిపల్ కమిటీకి చైర్మన్గా ఎన్నికయ్యాడు. 1946 అల్లర్లు జరిగినప్పుడు నౌఖాలి వెళ్ళి అక్కడ ఈ హిందువులు పడుతున్న కష్టాలు, తర్వాత హిందూ స్త్రీల మీద జరుగుతున్న అత్యాచారాలు చూసి చాలా డిస్టర్బ్ అయ్యి, ఆ అత్యాచారాలు జరిపించిన ఆర్ జరిపిన రాదర్ ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పట్ల అసలు కంప్లీట్లీ అవుట్రేజ్ అయిపోయాడు అనమాట. శాంతి సహనం లాంటివి చూపించాలి అని గాంధీ చెప్పిన మాటలు అవుట్రేజెస్ దీనివల్ల ఇంకా దారుణంగా తయారైందనమాట పగ. ఏది ముస్లిమ్స్ మీదే కాదు, గాంధీ మీద కూడా. సో అలా 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 అవుట్రేజెస్గా తయారయ్యాడు. 25 బాంబేలో ఉన్న కర్కరే బిఎం వ్యాస్ అనే మారు పేరుతోటి పూనాలో ఉన్న ఆప్టేకి ఒక టెలిగ్రామ్ పంపించాడు. ఆ పేరుతో కాకుండా, స్టార్ట్ ఇమ్మీడియట్లీ బోత్ ఆఫ్ యూ, అంటే మీ ఇద్దరు వెంటనే రండి అని. నెక్స్ట్ రోజు కల్లా వాళ్ళు బాంబేకి వచ్చారు. ఒక హోటల్లో మారు పేర్లతో ఇద్దరు రూములు తీసుకున్నారు. ఆ రోజు రాత్రి 9:45 ముగ్గురు ఠాణే రైల్వే స్టేషన్లో ఒక గూడ్స్ యార్డ్ ఉంటుంది కదా, అక్కడ ఒక సిమెంట్ ప్లాట్ఫామ్ ఉంటే దాని మీద కూర్చుని నెక్స్ట్ ఏం చెయ్యాలి అని మాట్లాడుకుంటూ ఉన్నారు, తర్వాత కార్యక్రమం ఏంటి అనేది. అప్పుడు ఆ మాటల్లో, ఆ డిస్కషన్లో గాడ్సే ఏం చెప్పాడు అనేది ఇప్పుడు నేను చెప్తాను. సరే, జరిగిందో జరిగిపోయింది, దాని గురించి ఇప్పుడు మళ్ళీ డిస్కషన్లు, పోస్ట్ మార్టంలు అనవసరం. మదన్ లాల్ మన గురించి చెప్పిన తర్వాత పోలీసులు ఎటు మనల్ని అరెస్ట్ చేస్తారు. గాంధీని చంపే మన లక్ష్యం ఇంకెప్పటికీ నెరవేరదు, ఒక్కసారి అరెస్ట్ అంటూ జరిగింది అంటే. సో నేను బాగా ఆలోచించాను, 10 కలిసి హత్య చేసి తప్పించుకోవడానికి ప్రయత్నించిన వేరే వేరే సిచ్యువేషన్స్లో ఎక్కువగా ఫెయిల్యూరే ఉంటుంది. ఎవడో ఒకడు సూసైడ్కో దేనికో సిద్ధపడి ఒంటరిగా సాహసిస్తే తప్ప ఫలితం ఉండదు. అలా ఒకడిని చంపడానికి ఇంకెవడన్నా ఒకడు గనక తెగిస్తే, ఆత్మత్యాగానికి సిద్ధపడితే, సింగిల్గా అయితే గనక రిజల్ట్ ఉంటుంది. సో అంతమంది మధ్య గాంధీని చంపడం కష్టం. ఎదురుపడి కాల్చడమే ఈజీ, అదే కరెక్ట్ మార్గం. అప్పుడు అటు పట్టుబడతాం, శిక్ష ఉంటుంది, ఆ పని నేను చేస్తాను. బట్ అట్లీస్ట్ శిక్ష పడినా కూడా ఎదురుగుండా నుంచే చేస్తాను కానీ ఇంకప్పుడు ఫెయిల్యూర్ ఉండదు, అక్కడెక్కడో వెంటిలేటర్ సిల్ నుంచి కాల్చి అది కరెక్ట్గా తగలక, లేకపోతే ఆయన అప్పుడే అదే టైంకి ప్రేయర్ అయిపోయిన తర్వాత నడుస్తూ మనం గురి తప్పి, ఇవన్నీ వేస్ట్. ఎటు పట్టుబడడం ఖాయం అనుకున్నప్పుడు అదేదో పాయింట్ బ్లాంక్లో ఎదురుగుండా నుంచి కాల్చడమే కరెక్ట్. ఎందుకంటే గోపాల్కి, ఆప్టేకి ఫ్యామిలీస్ ఉన్నాయి, పిల్లలున్నారు, ఫ్యూచర్ ఉంది. నేను తాడు బొంగరం లేని వాడిని, సో నేనైతే పర్ఫెక్ట్ ఒంటరి వాడిని కాబట్టి నేను ఆ పని చేస్తాను అని చెప్పాడు. అప్పుడు ఆప్టే, నేను నిన్ను ఒంటరిగా బెడనివ్వను, నీకు తోడుగా నేను కూడా వస్తాను అన్నాడు. గాడ్సే నిట్టూర్చి కర్కరేతోటి, సరే నేను ఒకటి రెండు రోజుల్లో రివాల్వర్ని సంపాదిస్తాను ఎట్లాగైనా సరే, నేను అనుకున్న లక్ష్యం సాధించిన తర్వాతే నేను మళ్ళీ మహారాష్ట్రలో అడుగు పెడతాను అని చెప్పాడు. ఆప్టే కర్కరేకి ఒక 300 రూపాయలు ఇచ్చి, రేపు నువ్వు ఢిల్లీకి రైల్లో వెళ్ళి అక్కడ ఉండు, మేము ఫ్లైట్లో వస్తాం. నిన్ననే వి వినాయకరావు, డి వినాయకరావు అనే మారు పేర్లతోటి టికెట్ కూడా బుక్ చేశాను కాబట్టి ఇంకా నీకు డౌట్ అక్కర్లేదు అని చెప్పాడు. ఇది జరిగింది. ఇవన్నీ కోర్టులో కర్కరే, మిగతా వాళ్ళు ఇచ్చిన సాక్ష్యాల ద్వారా ప్రూవ్ కూడా అయింది. అయితే గాడ్సే తన అనుచరులని, సహచరులని కాపాడటానికి అబద్ధాలాడాడు. వాళ్ళకి ఫ్యామిలీ ఉంది, అనవసరంగా ఇప్పుడు వీళ్ళు ప్రూవ్ చేశారు సరే, నేను కూడాను అదే దాన్ని బలపరిస్తే కనుక వీళ్ళు అనవసరంగా వీళ్ళ ఫ్యామిలీ దెబ్బతింటుంది. సో నేను ఒక్కడనే చేశాను, వీళ్ళెవరూ పెద్దంత హెల్ప్ ఏం చేయలేదు, మాట వరుసకు అనుకున్నారే తప్ప వీళ్ళ హ్యాండ్ ఏం లేదు అని కనుక ప్రూవ్ చేస్తే శిక్ష ఏదో నాకే పడుతుంది అని చెప్పి చాలా అబద్ధాలు ఆడాడు. తన వాంగ్మూలంలో అతను చెప్పింది ఏంటంటే, మేము 1948 జనవరి 20 ఢిల్లీకి వచ్చాం, కానీ గాంధీని చంపడానికి కాదు, ప్రార్థనా స్థలం ముందు ప్రదర్శన చేయడానికి మాత్రమే, నిరసన ప్రదర్శన చేయడానికి మాత్రమే వచ్చాం. నాకు విపరీతమైన హెడ్ఏక్ రావడంతో నేను అక్కడికి వెళ్ళలేదు. నాకు తెలిసినంత వరకు గోపాల్ ఆ రోజు ఢిల్లీలో లేడు. గన్ కాటన్ స్లాబ్స్, చేతి గ్రెనేడ్స్, ఫ్యూజ్ వైర్స్ ఇలాంటివన్నీ కూడాను మా హోటల్ గదిలో ఏర్పాటు చేయలేదు. మేము మారు పేర్లు పెట్టుకోవడం అదంతా కూడాను అబద్ధం. సాయంత్రం 6 గంటలకి ఆప్టే హోటల్కి తిరిగి వచ్చి, ప్రార్థనా స్థలాన్ని నేను చూసి వచ్చాను, ఒకటి రెండు రోజుల్లో మనం నిరసన ప్రదర్శన చేయిద్దాము, అందరినీ సంఘటన చేద్దామని చెప్పాడు. అతను తిరిగి వచ్చిన 1 గంటకి గాంధీ ప్రార్థనా స్థలం దగ్గర ఒక పేలుడు జరిగిందని, ఒక శరణార్థిని నిర్బంధంలోకి తీసుకున్నారని విన్నాం. వెంటనే ఢిల్లీ వదిలి వెళ్ళిపోవడం మంచిది అని అనుకుని వెళ్ళిపోయాం. కానీ అప్రూవర్గా మారిన తర్వాత, బాడే అప్రూవర్గా మారిన తర్వాత ఆ రోజు జరిగిన ప్రతి చిన్న విషయం పోలీసులకి తెలిసిపోయి సంబంధిత వ్యక్తుల సాక్ష్యాలు అవి అన్నీ మొత్తం సేకరించి కోర్టులో చూపించారు. దాంతో గాడ్సే చెప్పింది అబద్ధం అని కోర్టుకు అర్థమైంది. ఇంకా ఈ హత్యాయుధం గురించి, హత్యకి దారితీసిన సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి, జరిగిందేంటి, దాని మీద గాడ్సే ఏం చెప్పాడు అంటే, కర్కరేతో మాట్లాడిన తర్వాత నెక్స్ట్ రోజు విమానంలో గాడ్సే, ఆప్టే ఢిల్లీకి 12:40 చేరుకున్నారు. ఆ రోజు సాయంత్రమే గ్వాలియర్ ట్రైన్ ఎక్కి 10:30 చేరారు. అక్కడి నుంచి జట్కా బండిలో డాక్టర్ పర్చూర ఇంటికి వెళ్ళి 3:00 పడుకున్నారు. డాక్టర్ దత్తాత్రేయ పర్చూరే తండ్రి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో మంచి హై లెవెల్ ఎంప్లాయీ. ఈయన MBBS చదివి స్టేట్ మెడికల్ సర్వీస్లో చేరాడు. 1934 ఉద్యోగంలో నుంచి డిస్మిస్ చేయడంతో ప్రైవేట్ ప్రాక్టీస్ పెట్టుకున్నాడు. ఈయన కూడా హిందూ మహాసభ కార్యక్రమాలు ఏమైనా జరుగుతూ ఉన్నాయంటే కనుక అర్జెంటుగా అక్కడ ఉండేవారు. చాలా యాక్టివ్ మెంబర్ హిందూ మహాసభ కార్యకలాపాలు. అక్కడ లోకల్గా ఉన్న హిందూ రాష్ట్ర సేనకి ఈయన లీడర్ కూడా. ఆ స్టేచర్లోనే, ఆ హోదాలోనే గాడ్సే ఆప్టెల్తో కొంచెం పరిచయం పెరిగి వీళ్ళు ఇప్పుడు వచ్చి ఇలా నాకు పిస్టల్ కావాలి అని అంటే తన సేనలో ఉన్న గోయల్ అని అతని దగ్గర నుంచి సంపాదించి మరీ తెచ్చిచ్చేటంతటి ఫ్రెండ్షిప్ కలిగింది. అది తీసుకుని గాడ్సే ఆప్టెల్ ఇద్దరు ఢిల్లీకి 29th పొద్దున చేరారు. చేరి ఓల్డ్ ఢిల్లీ రైల్వే రిటైరింగ్ రూమ్లో బస చేసి 29th మిట్ట మధ్యాహ్నం బిర్లా టెంపుల్ దగ్గర కర్కరేని ముందు అనుకున్న ప్లాన్ ప్రకారం కలిశారు. అప్పుడు కర్కరే అన్నాడు, నువ్వు ఒక్కడివే ఈ భారాన్ని మోయడం ఏంటి, నాకు కరెక్ట్ అనిపించట్లేదు, అనవసరంగా నీ లైఫ్ పాడు చేసుకుంటున్నావు అని అంటే, అప్పుడు గాడ్సే నేను మంచి రైటర్నే కాదు మంచి స్పీకర్ని కూడా, గాంధీని చంపడంలో మహోన్నత ఆశయం ఉన్నది అని నేను గవర్నమెంట్ని కోర్టుని ఒప్పించగలను, అందుకని నేనే ముందుండాలి, నేను ఒక స్టెప్ అహెడ్ ఉంటాను. ఆప్టే మంచి స్పీకర్ కాదు కానీ మంచి వ్యవహార జ్ఞానం ఉంది, ఎట్లా ఏం చేస్తే ఏదవుతుంది అనేది. సో ఇతను మన హిందూ రాష్ట్ర పత్రికను నడుపుతూ మన ఉద్యమాన్ని కొనసాగిస్తాడు. నువ్వు అహ్మద్నగర్ ఇల్లు హిందూ రాష్ట్ర పేపర్ షేర్స్ అన్ని అమ్మడానికి చూడు, ఆప్టేకి కొంచెం అండగా నిలబడు, ఆ షేర్స్ ద్వారా వచ్చిన రెవెన్యూ మన ఉద్యమానికే కానీ మీ ఫ్యామిలీస్కే కానీ అన్నిటికీ ఉపయోగపడుతుంది అని చెప్పాడు. ఇక సాయంత్రం పర్వాలేదు కొంచెం ఓకే ఈ టైంకి ఏదైనా ఒక సినిమాకి వెళ్తే కాస్త రిలీఫ్గా ఉంటుంది అని అనిపించి కర్కరే అనుకున్నాడు వెళ్దాము అని అన్నాడు. అప్పుడు గాడ్సే అస్సలు వద్దు నాకు రెస్ట్ కావాలి, సినిమాలు ఇవి కాదు, నేను హోటల్కి వెళ్ళి ప్రశాంతంగా ముందు కొంచెం మైండ్ రిలీఫ్గా ఉంటే తప్ప నాకు నెక్స్ట్ రోజు మళ్ళీ ఆ కార్యాచరణకి నాకు బుర్ర పనిచేయదు అని, ఎప్పుడూ హత్య గురించి ఆలోచించడం మంచిది కాదు, కొంచెం డైవర్షన్ ఉంటే మంచిది, సినిమాకి వెళ్దాం రా అని కర్కరే ఆప్ట ఇద్దరు నచ్చ చెప్పినా కూడా గాడ్సే వినలేదు. బుక్ రీడింగ్ అంటే విపరీతమైన ప్రాణం గాడ్సేకి. సో ఆ రాత్రి హోటల్కి వెళ్ళి బుక్ తీసుకొని పుస్తకం ఏదో తీసుకొని చదవడం మొదలుపెట్టాడు. కర్కరే ఆప్ట ఇద్దరు అతను వదిలేసి దగ్గరలో ఉన్న ఒక సినిమా హాల్లో సినిమా చూడటానికి వెళ్ళారు. ఆ తర్వాత ఏం జరిగిందో నేను చెప్తాను ఈ చిన్న విరామం తర్వాత.
మీరు వింటున్నారు ఆర్జే వెన్నెల గారి చిత్రం బలారే విచిత్రం కార్యక్రమం ఆగస్ట్ 19, 2017 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
హాయ్, నేను మీ చిత్ర అండ్ యు ఆర్ లిసనింగ్ టు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
Hi everyone, this is your Ranina Reddy and you're listening to Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
కళకు నిజమైన బహుమానం అభిమానుల ప్రోత్సాహం. మరి మమ్మల్ని ఇంతగా ప్రోత్సహిస్తున్న ప్రియమైన మీతో మీ ఆరోగ్యం, ఆనందం, స్ఫూర్తిదాయకమైన అంశాలు, ప్రముఖుల సందేశాలతో పాటు ఒక మంచి మాటను కూడా పంచుకునేందుకు వచ్చేస్తుంది మీ ఆర్జే భార్గవి. మనసు విప్పి మాట్లాడేందుకు ప్రియమైన మీకు స్వాగతం.
అందరికీ నమస్కారం, నేను మీ శ్రీరామచంద్ర. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
నమస్తే, నేను మీ విద్యారాణి. 1 మినిట్ బైట్స్ కార్యక్రమంలో ఇప్పుడు మీకోసం ఒక భర్తృహరి సుభాషితం. అఘము వలన మరల్ చుహితార్థ కలితుంజేయు గోప్యంబుదాచు భోషించు గుణము విడువడా పన్నులే వడి వేళనిచ్చు మిత్రుడీ లక్షణంబుల మెలగుచుండు. ఈ భర్తృహరి సుభాషితం యొక్క భావం, స్నేహితుడు తన స్నేహితుని పాపముల నుండి మరల్చును, సంపదలతో కూడిన వాణినిగా చేయును, అతని దోషములను రహస్యంగా ఉంచుతాడు, సుగుణములు లేశమైనను వాటిని శతాధికముగా పోషించి చాటుతాడు, ఆపద సమయములలో తన స్నేహితునికి దగ్గరగా ఉంటాడు కాని విడిచిపెట్టడు, దారిద్ర్యమున ధన సహాయం చేస్తాడు. ధన్యవాదములు.
డౌన్లోడ్ మైండ్ మీడియా యాప్, క్రొత్త పరవళ్లు తొక్కుతున్న ఈ ఇంటర్నెట్ యుగంలో మొబైల్ లేని మనిషి కనపడాడంటే చోద్యమే. అందుకే మీకోసం, మీ మొబైల్స్ కోసం మా ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్ యాప్లు అందుబాటులో ఉంచాం. రేడియో స్టేషన్స్, పాడ్కాస్ట్లు, యూట్యూబ్ వీడియోస్ అన్నీ ఒకే దగ్గర, హై క్వాలిటీ స్టేషన్లతో పాటు లో డేటా ఛానల్స్ కూడా. మైండ్ మీడియా అని సెర్చ్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ రేవంత్ని. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది మీ ఆర్జే వెన్నెల చిత్రం భళారే విచిత్రం కార్యక్రమానికి. సో గాడ్స్ అని కూడాను కాస్త డీవియేషన్ అవుతుంది, కాస్త డైవర్ట్ అవుతుంది మైండ్ ఎప్పుడు హత్య గురించే, ఎందుకని సినిమాకి రమ్మంటే రాకుండా వెళ్ళిపోయి పుస్తకం చదువుకుంటూ కూర్చున్నాడు. కర్కరే ఆప్టే వీళ్ళిద్దరూ తనని రూమ్లో వదిలేసి సినిమా చూడటానికి దగ్గరలో ఉన్న ఒక సినిమా హాల్కి వెళ్ళారని చెప్పాను కదా. ఇక నెక్స్ట్ రోజు అంటే 30వ తారీఖు పొద్దున్నే గాడ్సే అందరికంటే ఫాస్ట్ లేచేసి తన కార్యక్రమాలన్నీ ముగించేసుకుని ముగ్గురు కలిసి టిఫిన్ కూడా చేసిన తర్వాత జట్కా ఎక్కి న్యూఢిల్లీకి వెళ్ళారు. దగ్గరలో ఒక చిన్న చిట్టడవి లాంటి ఒక ప్లేస్ ఉంది, అంటే అక్కడ ఇంకా జనారణ్యం ఎక్కువగా లేదు, అక్కడక్కడ మొత్తం బూషెస్ అలా ఉన్నాయి. ఒక అడవి అని చెప్పలేం కానీ ఇంకా అప్పటికి డెవలప్ అవ్వలేదు కదా ఢిల్లీ, ఇప్పుడు ఉన్నట్టు అక్కడ ఉంది మెట్రోలు అవి ఇవి. సో మొత్తానికి అలాంటి ఒక చిట్టడవిలోకి తీసుకెళ్లారు. గాడ్సే ఒక 3-4 రౌండ్స్ కాల్చాడు రివాల్వర్ని. అడవిలో అయితే ఎవరు జనాలు హర్ట్ అవ్వరు, ఎట్లాంటి దెబ్బలు తగలవు. సో ఒకసారి ప్రాక్టీస్ చేసుకుందాం అని చెప్పి ఒకసారి గురి ఇది అని వాళ్ళు చెప్తే దాన్ని బట్టి అక్కడ కరెక్ట్గా పర్ఫెక్ట్గా అలా కాల్చడానికి ప్రాక్టీస్ చేసుకున్నాడు ఒక 3-4 రౌండ్లు. ఓకే, తుపాకీ బాగానే పనిచేస్తుంది అని డిసైడ్ అయ్యారు. ముగ్గురు కలిసి మళ్ళీ ఓల్డ్ ఢిల్లీకి వచ్చారు. సాయంత్రం 4:30కి ఫ్రెండ్స్ ఇద్దరికి గుడ్ బై చెప్పి టాంగా తీసుకుని బిర్లా హౌస్కి చేరాడు. కర్కరే ఆప్టే ఇద్దరు వెనకాల ఇంకో టాంగా ఎక్కి అక్కడికి చేరుకున్నారు. సరే, ఈ ప్రార్థనా సమావేశం ఉంది కదా, అది ఇంకా అప్పటికి స్టార్ట్ అవ్వలేదు. కానీ ఒక 200 మంది దాకా వచ్చి ఉన్నారు అక్కడ. ఆ 200 మందిలోకి గాడ్సే కూడా కలిసిపోయాడు. కొద్దిసేపటి తర్వాత గాంధీ 2 చేతులు 2 అమ్మాయిలు భుజాల మీద ఇలా వేసి నడుచుకుంటూ వస్తున్నాడు. తెలుసు కదా మను, అభ వాళ్ళిద్దరి మీద. జనాలంతా 2 భాగాలుగా చీలి దారిచ్చారు. ప్రజలను చూసి వాళ్ళకి అభివాదం చేయడం కోసం అని గాంధీ చేతులు ఎత్తుతూ ఉండగా గాడ్సే జనంలో నుంచి ముందుకొచ్చి గాంధీకి కుడివైపు ఉన్న అమ్మాయిని పక్కకి తోసేసి గాంధీ ఎదురుగుండా నిలబడి తన ఛాతీలోకి పాయింట్ బ్లాంక్ రేంజ్లో 3 సార్లు కాల్చాడు. హే రామ్ అంటూ గాంధీ కుప్పకూలిపోయాడు. ఇది జరిగింది. సో ఈ జరిగిన దాంట్లో ఇప్పుడు ఆ రివాల్వర్ ఎవరైతే మనకి కోఆర్డినేట్ చేసి తీసుకొచ్చిన గాడ్సేకి ఎవరు తీసుకొచ్చారు, అది పర్చూరే, డాక్టర్ పర్చూరే. సో ఈ హత్యాయుధాన్ని అరేంజ్ చేసినందుకు పర్చూరేకి కూడా శిక్ష పడుతుంది యాక్చువల్గా. సో అతన్ని కాపాడదామని గాడ్సే పిస్టల్ గురించి తన కథనాన్ని మొత్తం మార్చేశాడు. ఢిల్లీలో గాంధీ ప్రార్థనా స్థలం దగ్గర నిరసన ప్రదర్శనలో పాల్గొనడానికి బాంబే నుంచి, పూనా నుంచి వచ్చిన వాలంటీర్స్ ఎవ్వరూ ఢిల్లీకి రావడానికి సిద్ధపడలేదు. అందుకని మేము గ్వాలియర్ వెళ్ళి డాక్టర్ పరచురాన్ని కలుసుకుందాము అని అనుకున్నాం. బట్ ఆయన క్లినిక్కి వెళ్ళి అక్కడ ఎవరిదో కేసు ఉన్నది, ఒకటి అర్జెంటుగా చూడాలి కాబట్టి ఆ హడావిడిలో ఉన్నాడు. ఆయన సాయంత్రం కలిసి వాలంటీర్స్ గురించి అడిగితే అంత పాజిటివ్గా రెస్పాండ్ అవ్వలేదు. అప్పుడు నేను ఆప్టేని బాంబే పూనాలకు వెళ్ళి వాలంటీర్స్ గురించి ట్రై చేయమని చెప్పాను. నేను ఒక్కడనే ఢిల్లీకి వచ్చాను. ఈ శరణార్థుల శిబిరాల్లో తిరుగుతూ ఉండగా నా ఆలోచనలు కొంచెం ఇంకా క్లియర్గా అనిపించి ఇదైతేనే పర్ఫెక్టు అని ఒక స్పష్టమైన రూపాన్ని సంతరించుకున్నాను. సో అప్పుడు నా ఆలోచనలో క్లారిటీ వచ్చి గాంధీని చంపడమే కరెక్టు, ఇదే పర్ఫెక్ట్ సొల్యూషన్ అని అనిపించింది. అయితే కోఇన్సిడెంటల్లీ ఆయుధాలు అమ్మే వాళ్ళు కూడాను శరణార్థుల్లో ఉన్నారు. సో అలా యాదృచ్ఛికంగా ఆ ఆయుధాలు అమ్మే ఒక శరణార్థి దగ్గరికి వెళ్ళి నేను కలవడం జరిగింది. మామూలుగా కలిసేటప్పటికి నాకు తెలియదు, బట్ ఆ తర్వాత తను ఈ వ్యాపారంలో ఉన్నాడని తెలిసింది. అతని దగ్గర నేను కొన్నాను, బిర్లా హౌస్కి వచ్చి దాన్ని నేను ఉపయోగించాను అని తన వాంగ్మూలంలో చెప్పుకున్నాడు. అయితే ఏదైనా ఒక హత్యని ప్రీ మెడిటేటెడ్ ప్లాన్ కోల్డ్ బ్లడ్ మర్డర్గా నిరూపిస్తే శిక్ష కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఆవేశంలో అనుకోకుండా చేసే హత్యకి శిక్ష కొంచెం తక్కువగా ఉంటుంది. తను ప్లాన్ ప్రకారం గాంధీని హత్య చేయలేదని, తను ఒక్కడే ఢిల్లీకి వచ్చానని, ముందు రోజు రాత్రేమో శరణార్థుల శిబిరాల్లో తిరుగుతూ ఉంటే అప్పటికప్పుడు ఒక ఆలోచన వచ్చింది. సో అప్పుడే ఒక పిస్టల్ కూడా అమ్మకానికి వచ్చింది, సో నెక్స్ట్ రోజే కాల్ చేశాను అని గాడ్సే చెప్పుకున్నాడు. డిఫెన్స్ కూడా January 20th నాటి సంఘటనని 30th నాటి సంఘటనని వేర్వేరుగా సంబంధం లేని సంఘటనలుగా చూడాలి అని వాదించింది. ప్రాసిక్యూషన్ వాదన తప్పు అనడమే తప్ప వాళ్ళ వాదనలకి ఆధారంగా ఎలాంటి ప్రూఫ్స్ చూపించాలి అనేది, అంటే అసలు ఏవి చూపిస్తే ఈ ప్రూఫ్స్ ఈ రెండింటిని వేర్వేరు సంఘటనలుగా చూడొచ్చు అనే విషయం మీద ఏం చేయాలనేది వాళ్ళకి అర్థం కాలేదు. అండ్ ప్రూఫ్స్ని కూడా చూపించలేకపోయింది. ఆ సిచ్యువేషన్కి సంబంధించినటువంటి వ్యక్తుల దగ్గర నుంచి స్టేట్మెంట్స్ సేకరించి, సాక్ష్యాలు సేకరించి, ప్రూఫ్స్ ఆధారంగా కోర్టు ఈ ఏదైతే వాదన ఉందో దీన్ని రిజెక్ట్ చేస్తూనే శంకర్ కిష్టయ్య పరిచూరులను కూడా కుట్రలో పాలు పంచుకోలేదేమో అన్న ఒక బెనిఫిట్ ఆఫ్ డౌట్ తోటి వదిలేసింది. అయితే పిస్టల్ కొనిపెట్టిన గాంధీని చంపడానికే అన్న విషయం ఇతనికి తెలియకపోవచ్చు కదా అనే బెనిఫిట్ ఆఫ్ డౌట్ వల్ల పరచూరే విడుదలయ్యాడు. అలాగే శంకర్ కిష్టయ్య దిగంబర్ బాడాగే దగ్గర సర్వెంట్, దిగంబర్ మరాఠా, ఈస్ట్ ఖాందేస్ వాడు, మెట్రిక్ కూడా చదవలేదు కనీసం, ఏదో రకరకాల ఉద్యోగాలు చేసుకున్నాడు. ఒక సోషల్ వెల్ఫేర్ సంస్థ ఉంటుంది కదా, అలాంటి దానికి చందాలు వసూలు చేసేవాడు, వచ్చిన కలెక్షన్స్లో 1/4 తన జీతంగా తీసుకునేవాడు. ఆ తర్వాత ఈ కత్తులు చాకులు అలాంటివి ఒక దుకాణం నుంచి కొని వాటిని మళ్ళీ చిల్లరగా అమ్ముతూ ఉండేవాడు, హోల్సేల్ షాప్ నుంచి రీటైల్ షాప్ టైప్లో. అప్పట్లో ఏంటంటే ఈ పొలిటికల్ అంటే ఒక ఆందోళన టైప్ ఏమైనా ఉంటాయి అనుకోండి, రాజకీయ ఆందోళనలు, హిందూ ముస్లిం పోట్లాటలు ఎక్కువగా జరుగుతూ ఉండేవి. సో ప్రతి వాడు ఆత్మరక్షణ కోసం తన దగ్గర ఒక చాకు పెట్టుకుంటే మంచిది అన్న ఒక ఉద్దేశంలో ఉండేవాడు. ఏమో తెలియదు, ఎప్పుడు ఏ వస్తుందో తెలియదు కదా అన్న దీంట్లో. అందువల్ల ఏంటంటే తన బిజినెస్ చాలా బాగా సాగింది. హైదరాబాద్ రాష్ట్రంలో పొరుగు ప్రాంతాల్లో ఉండే హిందువులు ఇతని దగ్గర బాగా కొనేవాళ్ళు. ఈ క్రమంలో హిందూ మహాసభ వాలంటీర్స్గా ఉన్న వాళ్ళందరూ బాగా పరిచయం అయ్యారు. వాళ్ళ మీటింగ్స్కి తను వెళ్ళడము, అక్కడ సమావేశాల్లో పైకి బుక్ స్టాల్ ఒకటి పెట్టి పుస్తకాలు అమ్ముతూ అంటే కనపడే విధంగా చాటుగా చాకులు కత్తులు ఇలాంటివన్నీ అమ్మేవాడు. సావర్కర్ ఇంట్లో అతను గాడ్సే ఆప్టే వీళ్ళందరినీ కలిశాడు. 1947 వచ్చేసరికి ఈ హిందూ ముస్లిం అల్లర్లు అవి బాగా పెరిగి పిస్టల్స్ గ్రెనేడ్స్ స్థాయికి వెళ్ళింది. అది వరకు అంత చాకులు కత్తులు అయితే. సో ఏదో సామెత చెప్పినట్టు బిజినెస్ కాస్త ఓడలు బళ్ళు ఆ టైప్లో, ఎందుకంటే కొంచెం ఎక్కువకే మళ్ళీ బళ్ళు ఓడలు అవ్వలేదు, బట్ చాకులు కత్తుల నుంచి గ్రెనేడ్స్ను పిస్టల్స్ రేంజ్కి ఎదిగాడు. January 20th రోజున హత్య ప్రయత్నంలో అతనిదే మెయిన్ రోల్, కీ రోల్. 30 అడుగుల దూరం నుంచి గాంధీని చాటుగా పిస్టల్తో కాల్చడం, గ్రెనేడ్ విసరడం, ఈ రెండు అతని పని. సరే, తన దగ్గర పనిచేసే శంకర్కి నేనెవరిని కాల్ చేస్తే ఆయన్ని కాల్ చేయి, నేనెవరి వైపు గ్రెనేడ్ వేస్తే నువ్వు కూడా ఆయన వైపు గ్రెనేడ్ వేసాయి అని చెప్పి తీసుకొచ్చాడు. శంకర్కి అసలు గాంధీ ఎలా ఉంటాడో కూడా తెలియదు. January 31st పట్టుబడ్డ తర్వాత బాడగే అప్రూవర్గా మారాడు. అందుకని అతనికి శిక్ష పడలేదు. అంటే ఇప్పుడు యజమాని ఏదైనా చెప్పాడు అనుకోండి, ఆబ్వియస్లీ ఆ ఇంట్లో ఉన్న సర్వెంట్ అదే చేస్తాడు, ఈయన నీ బూతులు దొలుకుతాను, నువ్వు ఆ సైడ్లో ఉన్నవన్నీ తుడిచేసాయి అని అంటే అదే చేస్తారు కదా. అలాగే నేను ఎవరిని కాలుస్తానో నువ్వు వాళ్ళని కాల్చు, నేను ఎవరి మీద గ్రెనేడ్ వేస్తానో నువ్వు కూడా ఏ అంటే వేసాడు తప్ప గాంధీ ఎవరో కూడా తెలియనటువంటి వ్యక్తి కాబట్టి అలా మొత్తానికి తప్పించుకున్నాడు. సో యజమాన్ చెప్పిన పని చేయడం తప్ప శంకర్కి ఇష్టకి ఇంకేమీ లక్ష్యం లేదు అనుకుని కోర్టు అతన్ని కూడా వదిలిపెట్టేసింది. ప్రాసిక్యూషన్ వాళ్ళ వాదనలన్నీ వినిపించిన తర్వాత ముద్దాయిలు ఒక్కొక్కళ్ళుగా వాళ్ళ డిఫెన్స్ వాదనని వినిపించడం మొదలుపెట్టారు. అప్పుడు ఆప్టే చెప్పినవి, అంటే ఇప్పుడంతా మరి ముద్దాయిలు మాట్లాడాలి కదా, ఆప్టే చెప్పినవి తర్వాత కర్కరే చెప్పినవి వీటన్నిటి గురించి నేను చెప్తాను ఈ చిన్న విరామం తర్వాత.
మీరు వింటున్నారు ఆర్జే వెన్నెల గారి చిత్రంబలారే విచిత్రం కార్యక్రమం August 19, 2017 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
Namaste, this is Bhuvika. Now you are listening to my media, the voice of India.
పరమేశ్వర స్వరూపులైన మైండ్ మీడియా శ్రోతలకు చెరుకు రామమోహన్ రావు నమస్కారములు. నేను సంస్కృతి సౌరభము అన్న కార్యక్రమమును నిర్వహిస్తూ ఉన్న విషయము మీకు తెలిసిందే. ఇందులో హర్షధర్మమును గురించి, మన ఋషులను గురించి, మన దేశం యొక్క గొప్పదనమును గురించి, దేశముపై యువతకు కలగవలసిన బాధ్యతను గురించి తెలుపుతూ వస్తూ ఉన్నాను. మీరు ఆదరిస్తూ ఉన్నారు. మీరు ఇదే విధముగా ఆదరించితే ఈ దేశము యొక్క ఔన్నత్యమును ప్రపంచమున నిరుపమాన స్థితికి తీసుకురాగలుగుతారు. తప్పక ఆదరించుతారు కదూ. శుభం భూయాత్.
నమస్కారం, నేను మీ సాయి శివాని. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
వన్ మినిట్ మ్యూజిక్ బైట్ ఫ్రమ్ బ్యాండ్ ఇండో సోల్ బై కార్తీక్ అయ్యర్.
సౌండ్ క్లౌడ్. అరే అసలే మైండ్ మీడియా టాక్ షోస్ ట్రెండీగా ఇన్ఫోటైన్మెంట్ తో అందరినీ అలరిస్తున్నాయి కదా. మరి మైండ్ మీడియాలో మీకు నచ్చిన షోని మిస్ అయ్యారా? నో ప్రాబ్లం, మీరు వినలేకపోయిన పాడ్కాస్ట్లన్నీ ఒకే చోట soundcloud.com/mindmedialో వినొచ్చు. నచ్చిన షోస్ మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తాయి, మరి అలాంటివి మళ్ళీ మళ్ళీ వినాలన్నా వినొచ్చు. సో జస్ట్ సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
నమస్తే, నేను మీ సునీత. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది మీ ఆర్జే వెన్నెల చిత్రం బళారే విచిత్రం కార్యక్రమానికి. సో ప్రాసిక్యూషన్ వాదనలు అయిపోయినాయి, ఇప్పుడు ఆప్తే కర్కరే లాంటి ముద్దాయిల వాదనల గురించి నేను చెప్తానని చెప్పాను కదా. ఆప్తే 27 గాడ్సేతో ఢిల్లీ గ్వాలియర్ వెళ్ళిన మాట నిజమే అయినా కూడా పర్చూరేతో మాట్లాడిన తర్వాత తను గ్వాలియర్ నుంచి బాంబే వచ్చేశాను అని చెప్పుకున్నాడు. కర్కరే కూడా తను ఫస్ట్ టైం ఢిల్లీ వెళ్ళాను తప్ప రెండోసారి వెళ్ళలేదు అని చెప్పాడు. గోపాల్ గాడ్సే తనకి హత్యతో ఏ సంబంధము లేదు అని చెప్పుకున్నాడు. January 20 తను ఢిల్లీలోనే లేను అని అన్నాడు. ఇక మదన్లాల్ తను బాంబు పేల్చింది నిజమే, బట్ నిరసన తెలపడానికే తప్ప ఎవరినైనా చంపడానికో ఎవరికైనా హాని చేయడానికో మాత్రం కాదు అని చెప్పాడు. అందుకే జనాలకి దూరంగా పెట్టేశాను అని చెప్పాడు. ఇక పర్చూరే గాడ్సే ఆప్టర్ అని తనను వాలంటీర్స్ కోసం అడిగారని, తనేమో నో అని చెప్పి ఔట్రైట్గా రిజెక్ట్ చేశానని చెప్పుకున్నాడు. తను పిస్టల్ సమకూర్చాను అనే మాట అబద్ధము అని కూడా చెప్పాడు. ఇక అప్పీల్లో హైలైట్ ఏంటంటే గాడ్సే స్పీచ్. అతను గంటల తరబడి అసలు అలా స్పీచ్ ఇస్తూనే ఉన్నాడు, మాట్లాడుతూనే ఉన్నాడు. తన వాంగ్మూలంలో చెప్పిన విషయాలని, తర్వాత ఇంకా కొంచెం కింద కోర్టులో చెప్పిన విషయాలని అన్నిటినీ ఒక దగ్గర అన్నిటినీ పెడుతూ చాలాసార్లు భగవద్గీతలో నుంచి హింసని సమర్థించే శ్లోకాలను ఉటంకిస్తూ తన ధర్మం తను నిర్వర్తించాను అని వాదించాడు. తనకున్న స్పిరిచువల్ శక్తి ఏదైతే ఉందో దాంతో గాంధీ జిన్నా ఆలోచన సరళిని మార్చాలి అని అనుకున్నట్ట. తనకి చేత కాకపోతే ఓటమిని ఒప్పుకుని పక్కకి తప్పుకుని జిన్నాతో ఎలా వ్యవహరించాలో తెలిసిన వాళ్ళకి లీడర్షిప్ అప్పగించాల్సింది. అంతేగాని గాంధీ తన స్వార్థం కోసం, అహంకారం కోసం జాతి ప్రయోజనాలను తాకట్టు పెట్టాడు. ఇండియన్ పాలిటిక్స్లోంచి గాంధీని గనక తీసేస్తే అప్పుడైనా అవి కొంచెం ఆచరణాత్మకంగా ప్రతీకారం తీర్చుకునేటంత పటిష్టంగా ఉంటాయి అని భావించాడు. అసలు తన స్పీచ్ మొత్తాన్ని గనక ప్రిసైజ్గా చెప్తే తన మాటల్లోనే ఇన్ ఫస్ట్ పర్సన్, అది ఇలా ఉంటుంది. తనకున్న స్పిరిచువల్ శక్తితోటి గాంధీ జిన్నా ఆలోచన సరళిని మార్చాలి అని అనుకున్నాడు, అండ్ అలా మార్చాలి కూడా. బట్ తన వల్ల కాలేదు. మరి తనకు చేత కాకపోతే ఓటమి ఒప్పుకొని పక్కకు తప్పుకొని జిన్నాతో ఎలా వ్యవహరించాలో తెలిసిన వాళ్ళకన్నా ఇవ్వాలి కదా లీడర్షిప్ని, అలా ఇవ్వలేదు. తన స్వార్థం కోసం, అహంకారం కోసం జాతి ప్రయోజనాలను తాకట్టు పెట్టాడు. అసలు భారత రాజకీయాల్లోంచి గాంధీని తొలగిస్తే అప్పుడైనా అవి కొంచెం ఆచరణాత్మకంగా ప్రతీకారం తీర్చుకునేటంత పటిష్టంగా ఉంటాయి అని భావించాను. తన సిద్ధాంతాల ద్వారా, తన పనులు చర్యల ద్వారా హిందువుల నాశనం చేసిన వ్యక్తిపైనే నేను తుపాకీ ఎక్కుపెట్టాను. దేశభక్తి పాపమే అయితే నేను పాపినే, ఎస్. అది పుణ్యకార్యమైతే నేను దానికి అర్హుణ్ణి. మనుషులు ఏర్పరిచిన న్యాయస్థానం కాకుండా ఇంకేదైనా వేరే న్యాయస్థానం ఉంటే అక్కడ నేను చేసిన పని అన్యాయం కాదు అనే తీర్పు వస్తుందని నా పరిపూర్ణ విశ్వాసం. ఈరోజు ఎంతమంది నన్ను ఖండించినా సరే నేను చలించను. భవిష్యత్తులో హిస్టరీ రాస్తారు కదా, చరిత్ర రాస్తారు కదా, పూర్వం ఇది జరిగింది అది జరిగిందని. అలా రాసినప్పుడు నా చర్య యొక్క విలువని నిజాయితీ గల చరిత్రకారులు గుర్తిస్తారు అనే నమ్మకం నాకుంది అని చాలా ప్రతిభావంతంగా, ఒక ఏమంటారు, డ్రమాటికల్గా, నాటకీయంగా స్పీచ్ ఇచ్చాడు. అది కూడా ఏదో పావు గంటో అరగంటో కాదు, గంటల తరబడి. ఇప్పుడు ఈ స్పీచ్ కానీ, ఆ కోర్టులో జరిగిన విషయాలు కానీ, ఇవన్నీ కూడా ద మర్డర్ ఆఫ్ మహాత్మా అని జైకో పబ్లిషర్స్ వాళ్ళది 1965లో రాసిన జస్టిస్ ఖోస్లా అని ఒక ఆయన రాశారని అంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం కదా. సో ఆయన రాసిన దాంట్లో నుంచి అనమాట ఇదంతా. గాడ్సే స్పీచ్ జరుగుతున్నంతసేపు కోర్టులో ఉన్న వాళ్ళందరూ ఎంత సైలెంట్గా విన్నారంటే పిన్ డ్రాప్ సైలెన్స్. అసలు అది వింటూ చలించిపోయారు అందరూ. కొందరు లేడీస్ అయితే ఏడ్చారంట. మగవాళ్ళు దుఃఖం ఆపుకోవడానికి మధ్య మధ్యలో సన్నగా దగ్గుతూ అని ఇలా జేబుర్ మాడు కోసం వెతుక్కోవడం. అసలు నాకు అది డ్రామానా లేకపోతే ఏదైనా ఒక హాలీవుడ్ సినిమానా, ఇలాంటివి ఏమైనా జరుగుతున్నాయా అని అనిపించింది అని రాసుకున్నారు ఖోస్లా. కేసుకి సంబంధం లేని విషయాల మీద మాట్లాడద్దు అని గాడ్సేని వార్నింగ్ ఇచ్చింది అంటే రెండు మూడు సార్లు, ఒక రెండు సార్లు అనుకున్నట్ట ఖోస్లా. మీకు చెప్పాను కదా నేను ముగ్గురు జడ్జిలు ఉన్న ప్యానల్ ఒకటి ఉన్నదని. సో ముగ్గురు జడ్జిల ప్యానల్ అని చెప్పాను కదా నేను, ఖోస్లా ఇంకా ఇద్దరు. వీళ్ళు ముగ్గురితో ఉన్న ఒక స్పెషల్ కోర్టులో ఇదంతా కూడా జరుగుతుంది హియరింగ్ అని చెప్పి. సో ఆ ముగ్గురులో ఖోస్లా కూడా ఒకటి కాబట్టి ఆయన రాసుకున్న పుస్తకం ద మర్డర్ ఆఫ్ ది మహాత్మాలో ఈ ఘట్టం గురించి చెప్తున్నప్పుడు, అంటే గాడ్సే స్పీచ్ చెప్తున్నప్పుడు అక్కడ ఉన్న వేలాది మంది జనం ఎవరైతే వినడానికి వచ్చారో, ఫస్ట్ అంతా కూడా అరే ఇలాంటి మహాత్ముని చంపాడు వీడెంత ఇది అని అనుకున్న వాళ్ళు ఈయన చెప్పే స్పీచ్కి ప్రభావితమయ్యి మహిళలు అయితే ఏడ్చేశారు. ఆ మిగతా అంటే అబ్బాయిలు వాటికు కర్చీఫ్ల కోసం వెతుక్కుని ఏడుపు ఆపుకుని కొంచెం చిరుదగ్గు లాంటిది ఏదన్నా దగ్గి ఇలా ఉన్నారనమాట. అది చూసి అసలు ఇది ఏమైనా డ్రామానా హాలీవుడ్ సినిమానా ఏంటిది ఇంత నాటకీయంగా ఉంది అని అనిపించిందిట. కేసుకి సంబంధం లేని విషయాలు మాట్లాడద్దు అని గాడ్సేని ఒకటికి రెండు సార్లు వార్నింగ్ ఇద్దాం అనుకుని కూడా సర్లే ఎన్నాళ్ళు ఎట్లాగూ ఇంకా ఎన్నోళ్ళు బతకడు, ఎట్లాగూ కొన్నాళ్ళలో చచ్చిపోతాడు, మనం ఎటు పనిష్మెంట్ ఇస్తాము, ఇంతటిదానికి కనీసం ఎందుకులే చెప్పాల్సిందో చెప్పుకోనిలే అని చెప్పి వదిలేసి ఊరుకున్నట్ట. ఆ రోజు ఆడియన్స్ని మామూలుగా ఈ జ్యూరీ సభ్యులుగా కూర్చోబెట్టి ఉంటే వాళ్ళలో చాలామంది నాట్ గిల్టీ అని అనేసి ఉండేవాళ్ళు. కానీ వాస్తవాలు వాస్తవాలే కదా, కుట్ర జరిగింది అన్నది ఇంకా అసలు ఎటువంటి నిర్ద్వందంగా అది నిజం. సో గాడ్సే ఆప్టర్లకి మరణశిక్ష, గోపాల్ మదన్ లాల్ కర్కరేలకి యావజ్జీవ శిక్ష ఖరారు చేశారు. పర్చూరే శంకర్లను వదిలేశారు, సావర్కర్ని కింది కోర్టు వదిలేసింది అని ఆయన రాసుకున్నారు ద మర్డర్ ఆఫ్ మహాత్మాలు. గాడ్సే ఆప్టేల ఉరి తీయడం గురించి కూడా ఖోస్లా రాశారు. 1949 నవంబర్ 15 వాళ్ళని అంబాలా సెంట్రల్ జైల్లో ఉరిదీశారు. ఉరి శిక్షకి ఎదురు చూసే రోజుల్లో గాడ్సే పుస్తకాలు చదువుతూ కాలక్షేపం చేశాడు. ఆప్టే భారతీయ తత్వశాస్త్రం మీద ఒక వ్యాఖ్యానం రాశారు. ఉరి తీసే రోజున గాడ్సే కంటే ఆప్టే ఎక్కువ నిబ్బరంగా కనపడ్డాడు అని చెప్పి జైలు సూపరింటెండెంట్ అన్నారు. ఉరికంబం వైపు అతను అడుగులు దృఢంగా పడితే గాడ్సే అడుగులు అప్పుడప్పుడు తడబడ్డాయట. అఖండ్ భారత్ అమర్ రహే నినాదాలిస్తూ ఇద్దరు ఎక్కడైతే ఉరి తీసే ప్లేస్ ఉంటుందో అక్కడికి నడుచుకుంటూ వచ్చారు. ఉరి తీసిన తర్వాత ఆప్టే వెంటనే చనిపోతే గాడ్సే శరీరము స్పృహ కోల్పోయి ఒక ఎమోషన్లెస్గా భావరహితంగా ఆయన ప్రాణం మిగిలి ఉన్నది అనడానికి గుర్తుగా పావు గంట సేపు కాళ్ళు కొట్టుకొని శరీరం మెలికలు తిరిగింది. కొద్దిసేపటికి రెండు శవాల్ని కిందకి దింపి జైల్లోనే దహన సంస్కారాలు నిర్వహించారు. దహన స్థలాన్ని తవ్వేసి దున్నేశారు. అస్థికలని ఘగ్గర్ నదిలో ఎవ్వరికీ తెలియని చోట కలిపేశారు. యావజ్జీవ శిక్ష పడిన వాళ్ళ పరిస్థితి ఏమైందో గోపాల్ గాడ్సే ఏదైతే ఒక గాడ్సే వాంగ్మూల పుస్తకం ఒకటి రిలీజ్ చేశారని చెప్పాను కదా నేను. సో ఆ గోపాల్ గాడ్సే రాసిన బుక్లో ముందు మాటలో ఉంది, వాళ్ళని విడుదల చెయ్యాలి అని గోపాల్ గాడ్సే 22 సార్లు సుప్రీంకోర్టులో కేసు వేశాడు. కానీ గవర్నమెంట్కి దురుద్దేశం ఉన్నది అని రుజువు చేయలేకపోయాడు. నేరస్తుల మీద వాళ్ళకి పూర్తి అధికారం ఉన్నది అని, వాళ్ళు మరణించే వరకు బంధించి ఉంచదలిచాము అని గవర్నమెంట్ కోర్టుకు చెప్పింది. అయినా 1964 అక్టోబర్ 13 ముగ్గురిని విడుదల చేసింది. అంటే వాళ్ళు జైల్లో 16 సంవత్సరాల కొన్ని సమ్ ఆడ్ మంత్స్ ఉన్నారు. బయటికి రాగానే గోపాల్ గాడ్సే కర్కరేలకి వాళ్ళ ఫ్రెండ్స్ ఒక పెద్ద వెల్కమ్ చెప్పారు గ్రాండ్గా. అక్కడ వాళ్ళ చర్యల్ని సమర్థించుకుంటూ వాళ్ళు చేసిన ఉపన్యాసాలు గవర్నమెంట్కి బాగా కోపం తెప్పించినాయి. రిలీజ్ చేసిన 40 రోజుల్లోనే డిటెన్షన్ చట్టాన్ని ఉపయోగించి మళ్ళీ జైల్లో పెట్టారు. 18 నెలల తర్వాత మళ్ళీ విడిచిపెట్టారు. బయటికి వచ్చిన తర్వాత గోపాల్ గాడ్సే తన వాదనలతోటి గాంధీ హత్య అణి మీ గాంధీ హత్య నేను అనే ఒక పుస్తకాన్ని మరాఠీలో రాశాడు. దాన్ని గవర్నమెంట్ బ్యాన్ చేసింది. హైకోర్టు ఆ బ్యాన్ని కొట్టేసి ఖర్చులు ఇప్పించింది. అప్పుడు అతను గాడ్సే వాంగ్మూలం పుస్తకాన్ని కూడా రకరకాల భాషల్లో పబ్లిష్ చేయడానికి ఇచ్చాడు. కర్కరే అహ్మద్ నగర్లో వ్యాపారం చూసుకుంటూ 1974 చనిపోయాడు. మదన్లాల్ విడుదలైన తర్వాత పెళ్లి చేసుకుని బాంబేలో ఒక పేపర్ మిల్లుల వ్యాపారంలో ఉన్నాడు. అక్కడితో ఇక గాడ్సే వాంగ్మూలం కోర్టులో విచారణ, తీర్పు ఇవన్నీ కూడాను మనకి ఒక క్లారిటీ వచ్చింది కదా. ఇప్పటికే అంటే ఇవన్నీ తెలిసిన తర్వాత కూడా గాడ్సే చేసిన చర్య కరెక్టా తప్ప అని ఒక అభిప్రాయం మీకు వచ్చి ఉంటుంది. అయితే ఇప్పుడు ఇవాల్టి భాగాన్ని నేను ముగించే ముందు ఇక నెక్స్ట్ 9వ రామ చెప్దామనుకుంటున్నాను. మరి అది చెప్పాలా వద్దా అనేది మీరు మీ అభిప్రాయాన్ని తెలియజేస్తే నెక్స్ట్ వీక్ అది చెప్దాం, లేదంటే ఇంకో దానికి వెళ్ళిపోదాం. సో మీ ఫీడ్బ్యాక్ని ఎప్పట్లాగే నాకు అందిస్తూ ఉండండి. వీకెండ్ని హ్యాపీగా గడపండి. ఇది ఇవాళ చిత్రం బళ్ళారి విచిత్రం. హ్యావ్ ఎ హ్యాపీ వీకెండ్. స్టే ట్యూన్ టు మై ఇన్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. దిస్ ఇస్ ఆర్జే వెన్నెల సైనింగ్ ఆఫ్.
ఇంతవరకు మీరు విన్నారు ఆర్జే వెన్నెల గారి చిత్రం బళ్ళారవి చిత్రం కార్యక్రమం ఆగస్ట్ 19, 2017 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
అందరికీ నమస్కారం, నేను మీ అంజనా సౌమ్య. మీరు వింటున్నారు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
Step into modern luxury at Langham in Grandview. Your boutique studio plus suite awaits with a premium kitchen, spa-inspired bathroom, and elevated finishes throughout. Just steps from your door, lounge poolside in a private cabana, unwind in the hydrotherapy spa, perfect your swing with virtual golf simulators, or visit the fitness center for a Peloton ride. Availability at Langham is limited. Reserve your studio plus suite today at livepreferred.com.